The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో సోమవారం వచ్చేసింది మళ్ళీ అన్నట్టు నేను మొన్న శనివారం రోజు తెలుగు భాషా దినోత్సవం గురించి చెబుతూ గిడుగు గారి గురించి చెప్పి ఒక తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను వివరించే కథని కూడా చెప్పాను. కథ ఎందుకు చెప్పాను, గిడుగు గారి గురించి మరి ఆ రోజే చెప్పచ్చు కదా అంటే, ఆ రోజు ఓన్లీ మనం సాటర్డే స్టోరీ స్పెషల్గా చెప్పుకుంటాం కాబట్టి స్టోరీ చెప్పాను. మరి గిడుగు వారి గురించి కూడా కొంచెం తెలుసుకోవడం మంచిదే కదా. రెండు రోజులు అటు ఇటు అయినా ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన గురించి ముందు కొద్దిగా మాట్లాడుకొని ఆ తర్వాత ఇవాళ బాపు గారి వర్ధంతి ఆయన గురించి కూడా చెప్తాను. 1863లో పుట్టినటువంటి గిడుగు వెంకటరామూర్తి గారు ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యమైన వారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, చరిత్ర శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త. ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒక టార్చ్ బేరణనే చెప్పొచ్చు. యాక్చువల్గా తెలుగు ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులు అని చెప్పదగ్గ ముగ్గురిలో కందుకూరి వీరేశలింగం గారు, గురజాడలతో పాటు గిడుగు గారిని కూడా ప్రస్తావిస్తారు. ఆయన తన జీవితకాలంలో చాలా జీవితాల పాటు చేయవలసినటువంటి మహోద్యమాలు ఎన్నో చేపట్టారు. వాటిల్లో కొన్ని ఆయన జీవితకాలంలోనే ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. కొన్ని మహోద్యమాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి అప్పటికింకా జాతి పరిణితి చెందల. ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించిన అధ్యయనమే ఇంకా అసలు స్టార్ట్ అవ్వాల. అప్పటి మద్రాస్ ప్రోవిన్స్లో ఉన్న పూర్వపు గంజాం జిల్లాకి, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో ఆయన పుట్టారు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 1911 వరకు అక్కడ, అంటే పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలను ఆయన నెరవేర్చారు. ఈవెన్ రిటైర్ అయ్యాక కూడా 1911 నుంచి 1936 వరకు పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలను ఆయన తలకెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేశారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకి ప్రత్యేక ప్రావిన్స్ను ఏర్పాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్నటువంటి పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన స్వర్గస్థులయ్యేదాకా, అంటే 4 ఏళ్ల పాటు రాజమండ్రిలోనే గడిపారు. ఆయన మొదటిది చెప్పవలసింది ఏంటంటే ఆయనకి సంబంధించిన ఆయన లైఫ్ని ప్రధానంగా 4 విభాగాల గురించి వివరించాల్సి వస్తుంది. ఆయన లైఫ్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చేసి 30 ఏళ్లకి పైగా ఉపాధ్యాయులుగా పనిచేశారు కాబట్టి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, పాఠశాలల పరీక్షకుడిగా పనిచేశారు. 1813లో బ్రిటిష్ ఇండియాలో మిషనరీలో ఫస్ట్సారి ప్రాథమిక పాఠశాలను తెరిచారు. మెకలే వుడ్ ఉద్దేశం ప్రకారం విద్యాబోధన ఇంగ్లీష్లో జరగాలి, అది ఆధునిక విద్య కావాలి. ఆ విద్యను అందిపుచ్చుకున్న మొదటితరం భారతీయులు తాము అందుకున్న ఆధునిక విద్యను తిరిగి వాళ్ళ వాళ్ళ దేశాల్లో, దేశ భాషల్లో దేశ ప్రజలకు అందచేయాలి. కానీ 1882లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ నివేదిక ప్రకారం ఆ ఆదర్శాలు నెరవేరలేదు. ఆ పరిస్థితిని చక్కదిద్దాలని లార్డ్ కర్జన్ అనుకుని 1899 నుంచి 1905 కాలంలో ఇండియాలో వైస్రాయ్గా పనిచేసిన కాలంలో విద్యకు సంబంధించి ఎన్నో సంస్కరణల్ని ఆయన మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలో విద్యారంగంలో గిడుగు గారు చేసిన కృషిని మనము ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే 1813లో ఎప్పుడైతే మిషనరీస్లో ప్రాథమిక పాఠశాలను తెరిచారో అప్పటి నుంచి 1835 దాకా, అంటే 25 ఏళ్ల పాటు భారతదేశంలో విద్య పట్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ఎటువంటి వైఖరి అవలంబించాలన్న దాని మీద పెద్ద చర్చ జరిగింది. కొంతమంది ప్రాచీన భాషలైన సంస్కృతం పార్సీకల్లో విద్యాబోధన చేయాలని అన్నారు, వాళ్ళని ఓరియంటలిస్ట్ అంటారు. ఇంకొంతమంది ఇంగ్లీష్లో విద్యాబోధన జరగాలని వాదించారు, వాళ్ళని ఆంగ్లిసిస్ట్ అంటారు. ఈ చర్చను ముగిస్తూ మెకలే 1835లో ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. తర్వాత ఆ మినిట్ ఆధారంగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలల పాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ సర్ చార్ల్స్ వుడ్ 1854లో ఆదేశాలను విడుదల చేశారు. సో అప్పటి నుంచి మెకలే అండ్ వుడ్ ఉద్దేశం ప్రకారమే ఇంగ్లీష్లో జరగాలి విద్యాబోధన అని. సో అప్పుడు కర్జన్ కన్నా కూడా దాదాపు 20 ఏళ్ళు ముందే ప్రాథమిక విద్యారంగంలో ప్రవేశించిన గిడుగు గారు విద్యాబోధన విషయంలో ఒక అంటే జీవిత చరిత్రకారులు ఈ అంశం గురించి దాదాపు ఏం చెప్పలేదనే చెప్పాలి, కానీ విద్యకు సంబంధించి ముఖ్యంగా పాఠశాల విద్యకు సంబంధించి గిడుగు గారు ఆలోచనల్ని క్రోడీకరించి చూసుకున్నప్పుడు ఆయన భారతదేశంలోని మహనీయ విద్యావేత్తలైన వివేకానందుడు, జ్యోతిబా పూలేకి సమస్కందుడిగా, మహాత్మాగాంధీ, ఠాగూర్, అరవింద్, తర్వాత రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తుల కన్నా ఎంతో ముందే విద్యాచింతన కొనసాగించిన వాడిగా మనకి అర్థమవుతారు. ఇక సెకండ్, పర్లకిముడి ప్రధానంగా గిరిజన ప్రాంతం, అక్కడి సవరణ స్థితిగతులు చూసి వాళ్ళకి విద్యాబోధన చేపట్టాలనే ఉద్దేశంతో సవర భాష నేర్చుకోవడం మొదలుపెట్టారు 1892లో. వాళ్ళ కోసం ఒక స్కూల్ తెరిచారు. వాళ్ల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ 1894లో ఒక మెమరాండం రాసి అప్పటి మద్రాస్ గవర్నర్కి సమర్పించారు. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తనే సవర మాధ్యమంలో ఒక పాఠశాలను తెరిచి సవర భాషలో వాచకాల్ని రూపొందించారు. ఇక 1913 నాటికి అంటే మెషనరీస్ ఇంగ్లీష్ మాధ్యమం పాఠశాలలు తెరిచిన 100 ఏళ్లకి సవర మాధ్యమంలో పుస్తకాలు పాఠశాలలు తెరిచారు గిడుగు గారు. కానీ అప్పటి భారతదేశంలో భాషల సర్వే చేపడుతున్న గిడుగు గారు ఆ వాచకాలు బాగున్నాయి కానీ వాటిని తెలుగు లిపిలో రాయడం వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. తెలుగు వారు ఒరియా లిపి వాడటం కన్నా ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ వాడితే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ఆ విధంగా గిరిజన భాషాద్యమంలో ఒక పాఠశాల తెరవడం, వాచకాలు రూపొందించడం, వాళ్ళ విద్య గురించి ఆలోచించడం, ఇవన్నీ కూడా భారతదేశంలో గిడుగే మొదటివారు. అందుకే మనం ఆయన్ని ఇండియాలో మొదటి ఆంథ్రోపాలజిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అప్పటి 1913కి ఈ కృషి పూర్తయింది అనుకున్న రోజు నుంచి తన కృషి నిజంగా మొదలుపెట్టారు. ఇంకో 20 ఏళ్ళు అపారమైన కృషి చేసి 1931లో మాన్యువల్ ఆఫ్ సోరా లాంగ్వేజ్ని, 1933లో ఇంగ్లీష్ సోరా నిఘంటుని ఆయన వెలువరించారు. భాషాశాస్త్రం, ధ్వనిశాస్త్రంలో ఆయన చేపట్టిన అద్వితీయమైన కృషి వల్ల ఇవాళ గొప్ప భాషా శాస్త్రవేత్త అని, కాలం కన్నా ముందున్నటువంటి భాషావేత్త అని ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో లింగ్విస్టిక్స్ చాలా ప్రశంసిస్తారు. ఇక సవర భాషకు సంబంధించిన కృషి ఆయన్ని తెలుగు భాష గురించి కూడా ఆలోచించేలా చేసింది. కర్జన్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మద్రాసులో ప్రావిన్స్లో భాషా బోధనకు సంబంధించి కొత్త ఆలోచనల్ని మొదలు పెట్టేలాగా చేసింది. 1906లో వైజాగ్ జిల్లా పర్యవేక్షణాధికారిగా వచ్చిన ఏట్స్ ఆలోచనలు గిడుగుని విశిష్ట వ్యావహారిక భాష వైపు నడిపించాయి. అప్పటిదాకా స్కూల్స్లో చెప్తున్నటువంటి తెలుగు, రాసిన పుస్తకాలు, పరీక్షలు అన్నీ కూడా ఒక కృతిక గ్రాంధికంలో నడుస్తున్నాయని, వాటి స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టితే బాగుంటుందని ఆయన వాదించారు. ప్రామాణిక భాషగా చెప్పుకుంటున్న పండితుల భాష జీవరహితమైన ఒక కృతిక భాష అని, వారి పుస్తకాల నుంచే ఉదాహరణలు ఎత్తి చూపుతూ ఆయన చాలా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా బాలకవి శరణ్యము, ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము, గద్య చింతామణి వంటి రచనలను ఆయన చేపట్టారు. ఆ పుస్తకాల్లో వెలువచిన భావాల సారాంశంగా 1912లో మెమొరాండమ్ ఆఫ్ మోడర్న్ తెలుగు వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు. బేసిక్గా గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుక భాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగా ఇవాళ మనం పాఠశాలలో సమాచార ప్రసార సాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం. ఇక ఆయన చేపట్టిన కృషిలో శాసన పరిశోధన, చరిత్ర పరిశోధన కూడా చెప్పుకోదగ్గవే. శ్రీముఖలింగం దేవాలయంలోని శాసనాల అధ్యయనంతో మొదలైన ఆయన చరిత్ర, ఆయన గురించి మనం తెలుసుకోవడం నిజంగా ఎంత, ఇవాళ పెద్దంత డాక్యుమెంటేషన్ కూడా లేదు ఆయనకు సంబంధించి, బట్ స్టిల్ చాలా చాలా విషయాలు ఇంకా మరుగున పడ్డాయనే చెప్పాలి. చరిత్ర పరిశోధన కూడా ఆయన చివరి వరకు చేస్తూనే ఉన్నారు. ఒక విధంగా ఆయన వల్లనే గురజాడ కూడా శాసన చరిత్ర పరిశోధన వైపు ఆసక్తి పెంచుకున్నారేమో అనిపిస్తుంది. ఆయన జీవితకాలం పాటు చేసిన కృషిని ప్రతిబింబించే రచనలన్నింటినీ కీర్తిశేషులు వేదగిరి రాంబాబు గారి చొరవ వల్ల తెలుగు అకాడమీ 2014-2016 రెండు పెద్ద సంపుటాలుగా వెలువరించింది. ఆ రచనల మీద సమగ్ర అధ్యయనం ఇంకా అసలు స్టార్ట్ అవ్వలా. ఆయన గురించి తెలుసుకునే కొద్దీ ఆయన శిష్యురాలు మిస్ మన్రో వర్ణించినట్టుగా భారతదేశంలోని ఉదాత్తతకి, సౌందర్యానికి సంపూర్ణ ప్రతినిధి గిడుగు అని మనకు అర్థమవుతుంది. అలా ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, బట్ ఇవాళ బాపు గారి వర్ధంతి కూడా కాబట్టి ఆయన గారి గురించి కూడా కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. అందుకే ఈ చిన్న విరామం తర్వాత చెప్తా.
అనురాగ సీమ మనేలుదామా, ఆనందాల చవిచూదమా, అనురాగ సీమ మన మేలుదామా, ఆనందాల చవి చూదమా. ఎగిరేటి ఎలతేటి గీతాలు మ్రోగే, చిగురాకు పూబాలలు గే,
తెరవోలి చిరుగాలి పారాడి సాగే, కెరటాలు కోనేట తూగే.
మధురానుభవమే ఈ జగాన, మధుమాసమై నేడు శోభించేనా. అనురాగ సీమ మన మేలుదామా, ఆనందాల చవి చూదమా. తలదించనే
పాటమానే,
కలకంఠి నీ కంఠ మాలించనే,
పులికింది కళలా నీ లోకమెల్ల,
పులకించే నిలువెల్ల గిలిగిల్తల,
మనలోని ప్రేమ
ఎనలేని ప్రేమ మనసార తమి తీర సేవింతుమా. అనురాగ సీమ మన మేలుదామా, ఆనందాల చవి చూదమా, మేఘాల తేలాడి ఓలాడుదామా, మెరిసే ధరణి మన దేశమా. అనురాగ సీమ మన మేలుదామా, ఆనందాల చవి చూదమా.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది. ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
What's up my crazy listeners and crazy callers? Andaru manchiga unnara? Nenu mee Express Raja Shashank vachestunna malli ratcha lepanike Mind Media mana andaru media la the voice of nation anukuntu. Iga same crazy topic lu, crazy answer lu, crazy metro punch lu, are ek se ek joke lu teeskoni iga mottam craziness tho edadi gap tarata craziness ane medicine tho mee munduku vachestunna Monday, Wednesday and Friday 7:30 PM to 8:30 PM Indian Standard Time, అంటే 7 AM to 8 AM Pacific Standard Time. లేట్ ఎందుకు? డౌన్లోడ్ చేసుకోండి మన మైండ్ మీడియా యాప్ ని. ఇంకా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేయనికే యుఎస్ నుంచి అయితే 484-364-3471, ఇండియా నుంచి అయితే 9885555672, స్కైప్ నుంచి అయితే mind.media అనే యూజర్ తో కాల్ చేసేయచ్చు.
చలాకీ చలాకీ మాటలతో మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకీ. Stay tuned to Mind Media, the voice of India. Monday to Friday evening 6:30 to 7:30.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ బాపు గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొంచెం చెప్తానని చెప్పాను కదా. బేసిక్గా ఆయన గురించి ఇప్పుడు నేను కొత్తగా ఏమీ చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన వేసిన బొమ్మలు గురించి ఇప్పుడు మనం కొత్తగా చాలా బాగుంటాయని ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్తే ఏదో సూర్యుడికి దివిటి చూపించినట్టే ఉంటుంది. సో నేను ఆయన గురించి ఏం చెప్పట్లేదు, ఆయనే ఆయన రాసినటువంటి ఒక వ్యాసాన్ని అందులోని ఎక్సర్ప్ట్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. బాపు గారు ఆయనకు ఉన్నటువంటి సంగీత అభిరుచికి సంబంధించి ఒక అంటే బడే గులాం అలీ గారి సంగీతం అంటే ఆయనకి చాలా ఇష్టంట, దాని గురించి ఆయన ఒక చిన్న ఆర్టికల్ రాశారు. అది ఎప్పుడో హాసంలో వచ్చింది, దాని గురించి ఇవాళ నాకెందుకో గుర్తొచ్చింది. అందుకే ఇది ఆయన రాసినట్టుగా ఆయన చెప్తున్నట్టుగానే చెప్తున్నాను. ఆయన రాసిందే, ఆయన రాసినట్టుగా కదా, ఆయన రాసిందని నేను ఆయన చెప్తున్నట్టు చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ పర్సన్లో ఉంటేనే ఆ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. బాపు గారికి ఇలా ఇష్టంట, బాపు గారు ఇలా అప్పుడు అక్కడ కలిశారట, ఇలా బదులు ఇప్పుడు కాసేపు ఫస్ట్ పర్సన్లో అంటే బాపు గారే చదువుతున్నట్టుగా అనుకోండి. ఇది ఆయన రాసిన వ్యాసం, నేను సంగీతం అనేటటువంటిది. నాకు ఖాన్ సాహెబ్ శ్రీ బడే గులాం అలీ సంగీతాన్ని పరిచయం చేసింది మిత్రులు శ్రీ పీబి శ్రీనివాస్. నాకు సంగీతంతో శాస్త్రీయంగా ఏ విధమైన పరిచయము జ్ఞానము లేకపోయినా వెంటనే బడే గారి టుమ్రీలు 78 RPM మొత్తం సెట్టు కొనిపించేశారు. 3 నిమిషాల్లో రాగప్రస్తారం యావత్తు బడే ఎలా చెప్పారో పీబీఎస్ పాడి వినిపించేవారు. అంతేకాదు ఆయన గురించి నాకు కొన్ని విశేషాలు చెప్పి ఆసక్తిని రేకెత్తించారు. బడే మద్రాసులో విడిది చేసినప్పుడు విడిదికి మధ్యాహ్నం జిఎన్బి, ఎంఎల్ వసంతకుమారి మొదలైన హేమాహేమిలు చేరేవారట. ఖాన్ సాహెబ్ నిద్రలేచి వచ్చి అందరికీ స్వహస్తాలతో టీ పాన్ ఇచ్చి ఒళ్ళో సూర్మండల మర్చుకొని కూర్చునేవారట. వచ్చినవాళ్ళు అపూర్వ రాగాల ఆరోహణ అవరోహణ చెప్తే కొంతమంది తెచ్చిన పాటలని ఆ రాగాల్లో అప్పటికప్పుడు వరస కట్టి పాడేవారట. ఆయన సబ్రంగ్ అనే పేరుతో పాటలు కూడా రాసేవారట. ఒకసారి ఆయన ఓ బుల్లి సంస్థానంలో మరింత బుచ్చి రాజుగారి సమక్షంలో రాత్రి గాన కచేరీ చేశారట. పొద్దున్నే రాజాగారి దర్శనార్థం వెళ్ళారు. గంట తర్వాత దర్శనం దొరికి లోనికి వెళ్ళారు. రాజాగారు ఏంటి సంగతి అన్నారు. అదే బయలుదేరుతున్నా అన్నారు బడే. శుభం వెళ్ళు అన్నారు రాజాగారు. రాత్రి పాడినందుకు ఏదైనా ఇస్తాము అన్నారేమోనని ఇనామేమైనా అని నసిగారట. రాజాగారు తెల్లబోయి, ఇది బాగుంది, విన్నందుకు నువ్వు నాకివ్వాలి, వెళ్ళేళ్ళు అన్నారట. మరోమారు టాంగా ఎక్కుతూ బండివాడు, స్వామి మీ వెనకాలే ఉండి అటే ఎక్కండి, ముందుకి మాత్రం రావద్దు, గుర్రం మిమ్మల్ని చూస్తే బెదురుతుంది అన్నట. ఖాన్ సాహెబ్ భారీ శరీరంతో పెద్ద పెద్ద మీసాలతో ఉండేవారట. అందుకే అలా ఇవి వారే స్వయంగా చెప్తూ తెగ నవ్వేవారట. ఆ రికార్డులన్నీ విన్నాక బడే అభిమానులం కాకుండా ఉండడం మా తరమా? శివాజీ గణేశన్ సోదరుని పెళ్లి కార్యక్రమంలో ఖాన్ సాహెబ్ కచేరీ పెట్టారు. నేను రమణ గారు కుర్రాళ్ళం. ఎలా లోనికి వెళ్ళడం? గేటు దగ్గర నించుని కారు దిగి ఓ పెద్ద కుటుంబం లోపలికి వెళుతూ ఉంటే వాళ్ళ వెనకాలే అది గేట్ క్రాష్ చేసేశాం. నేను లా కాలేజీలో చదువుతున్నప్పుడు పక్కన అన్నామలై చెట్టిఆర్ హాల్లో కచేరీ చేసి శ్రోతల్ని ఉర్రూ తెలుగించారు. ప్రథమంగా మన సాంప్రదాయం ప్రకారం హంసధ్వని రాగం అని అనౌన్స్ చేసి పాడారు. మరోసారి కృష్ణగాన సభలో సునియో నందకుమారాన్ భైరవిలో పాడి హాల్ అంతటిని పాములను నాడించినట్టు కళ్ళు మూయించి ఊగించగా నేను చూశాను. నేను ఎఫిషియంట్ పబ్లిసిటీస్ అనే యాడ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అంటే 1963 ప్రాంతాల్లో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. ఈ కంపెనీ క్లయింట్ అయిన బెస్ట్ కంపెనీ మేనేజర్ గారు సంగీత ప్రియుడు. ఆ రోజుల్లో స్పూల్ టేప్ అంటారే టేప్ రికార్డర్లలో మేట్ అయినవి ఆయన దగ్గర రెండు ఉండేవి. ఇటు కర్ణాటకం అటు హిందుస్థానీ కచేరీలు రికార్డ్ చేసి ఉంచుకునేవారు. గొప్ప గొప్ప కలెక్షన్లు ఉండేవి ఆయన దగ్గర. నేను బడే భక్తుడని తెలుసు. ఓ రోజు ఫోన్ చేసి ఓ కొత్త టేప్ తీసుకుని మా ఇంటికి రా అన్నారు. వెంటనే ఒక స్పేర్ టేప్ కొని వారింటికి పరిగెట్టాను. ఆయన, నేను ఖాళీ టేపులు కావాల్సి వచ్చి కొన్ని చెరిపేస్తున్నా, నువ్వు గుర్తొచ్చావు, ఎరేస్ చేద్దామనుకున్న వాటిల్లో ఒక బడే గులాం అలీ టేప్ ఉంది, అందువల్ల ఆ కొత్త టేప్ ఇచ్చి ఈ బడే టేప్ తీసుకో అన్నారు. నా ఆనందం అసలు చెప్పక్కర్లేదు. టేప్ ఇస్తూ నేను ఇంకా ఏదైనా డబ్బు ఇవ్వమంటారా అని అడిగాను. అక్కర్లే, నీ ముఖంలో వెలిగే ఆనందం చూసా, అది చాలు అన్నారు. బడే గులాం అలీ ఆఖరి రోజుల్లో హైదరాబాద్ బషీర్బాగ్ బేగం గారింట్లో ఉండి అక్కడే కైవల్యం పొందారు. 1968 అప్పుడు హైదరాబాద్లో బంగారు పిచ్చుక తీస్తున్నాం. ఆయన పోయిన సంగతి అసలు తెలియదు. ఏదో కొట్టుకెళితే సరుకు కట్టిన ప్యాకెట్ మీద న్యూస్ చదివి ఒక్కసారి గుండె జల్లుమంది. బేగం గారింట్లో ప్రైవేట్గా పాడిన స్పూల్ టేప్స్ ఉన్నాయని విని పరిచయాలు చేసుకుని ఆవిడ్ని కాపీ చేసి ఇమ్మని ప్రార్థించాను. వెళ్ళినప్పుడల్లా ఎంతో తీయగా కబుర్లు చెప్పి బుల్లి క్రిస్టల్ గ్లాసులో జాస్మిన్ టీ ఇచ్చి మాయ చేసేది. కానీ ఖాన్ సాహెబ్ సంగీతం మాత్రం ఇవ్వలేదు. ఆవిడిప్పుడు లేదని విన్నాను. ఆవిడ్ని బషీర్బాగ్ బేగం అంటారు. ఆ వీధికి బడే గులాం అలీ ఖాన్ పేరు పెట్టారు స్మృతి చిహ్నంగా. అందాల రాముడు సినిమాలో జనతా కాలనీలో బామ్మగారింటికి లత కారులో వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట రేడియోలో నుంచి నేపథ్యంలో ఖాన్ సాహెబ్ బడే గులాం అలీ గారి యాద్ పియా టుమ్రీ వినిపిస్తూ ఉంటుంది. గమనించారా? గమనించకపోయి ఉంటే ఈసారి గమనించండి అని రాసుకున్నారు. ఇదే కాదు, ఇంకా బోలెడన్ని విశేషాలున్నాయి. చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ వల్లభదాస్ దయానంద్. మంచి మాట శీర్షికన సనాతన భారతీయ నీతిశాస్త్ర సాహిత్యం నుండి మీకోసం ప్రియమైన మా మైండ్ మీడియా శ్రోతలకు నేటి సుభాషితం కార్యక్రమాన్ని అందిస్తున్నాం. ఈ సరళ కమనీయ సుభాషితాలు పిల్లలకు, పెద్దలకు అనునిత్యం పాడుకోదగ్గ, పాటించదగ్గ తీయతీయని మాటలు. వినండి, వినిపించండి మైండ్ మీడియా నేటి సుభాషితం. భర్తృహరి, విదురుడు, చాణక్యుడు, వేమన మొదలగు మహానుభావులెందరో తమ అనుభవం ద్వారా తెలుసుకున్న ఎన్నో నిత్య సత్యాలను, లోకపోకడను భావితరాల శ్రేయస్సు కొరకై తీయతీయని గుళికల రూపంలో అందించే నెపంతో కమ్మనైన చిన్న చిన్న శ్లోకాలు పద్యాల రూపంలో మనకందించారు. ఈ అమూల్యమైన నీతిశాస్త్రం నుండి రోజూ ఒక శ్లోకం లేదా పద్యం సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మీకందించే ప్రయత్నమే మా ఈ మైండ్ మీడియా శ్రోతలకు అందించే నేటి సుభాషితం. ఆనందించండి, ఆస్వాదించండి.
చలాకీ చలాకీ మాటలతో మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చాకీ. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము బాపు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనే రాసినటువంటి, ఆయనకి సంగీతం మీద ఉన్నటువంటి అభిమానాన్ని పురస్కరించుకొని ఆయన రాసిన ఒక వ్యాసాన్ని నేను మీకు యాజ్ ఇట్ ఈస్గా చదివి వినిపిస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని విశేషాలు ఆయన సంగీతానికి సంబంధించి, సంగీతం గురించి, సంగీతం పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువ గురించి. బడే గులామలీ పాటను తక్కువగానే ఉపయోగించుకున్నా, మెహదీ హసన్ పాటలు బాగానే ఉపయోగించుకున్నాను, షా ఎన్ షా గజల్ శ్రీ మొహమ్మద్ హసన్ సంగీతాన్ని కూడా మిత్రులు పిబి శ్రీనివాస్ గారే పరిచయం చేశారు, 2 EP రికార్డ్స్ తెచ్చిపెట్టారు. అవి విని పిచ్చెత్తిపోయింది. మధ్యాహ్నం పూట పాకిస్తాన్ రేడియో పెట్టుకుని గజల్ వచ్చినప్పుడల్లా టేప్ చేసుకునేవాడిని. అప్పుడు క్యాసెట్లు లేవు, స్పూల్ టేపులే. ఆయన కంఠానికి అడ్డొస్తోందని మధ్య వచ్చే లింక్ మ్యూజిక్ పాజ్ చేసి డిలీట్ చేసి పాట మాత్రం రికార్డ్ చేసుకునేవాడిని. మెల్లిగా వారిని వీరిని అడిగి దొరికేవన్నీ పోగు చేసేసాను. కీర్తిశేషులు దాశరథి గారు హైదరాబాద్లో మోహన్ హెమ్మడి అనే రసికుణ్ణి పరిచయం చేశారు. ఆయన మెహదీ గారి కెనడా, అమెరికా మొదలైన దేశాల్లోని ప్రైవేట్ మెహఫిల్స్, అంటే ఇళ్లల్లో రాత్రిపూట కబుర్లు చెప్తూ పాఠసయోగాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాగించే ఒక షార్ట్ ఇన్ఫార్మల్ కచేరీలు, అక్కడ పాడినటువంటివి కూడా టేపులు ఆయన సంపాదించారు. అద్భుతమైనవి, అవన్నీ ఇచ్చారు. ఇలా 150 గంటల దాకా సంపాదించానంటే నమ్మగలరా? బొమ్మలు వేస్తున్నప్పుడు, అంటే సినిమాలు తీసి పోస్ట్ ప్రొడక్షన్ చేసేటప్పుడు తప్ప ఎవరు, అంటే ఎవరికైనా తెలుసో లేదో తెలియదు కానీ, అలా సినిమాలు తీసి పోస్ట్ ప్రొడక్షన్ చేసేటప్పుడు తప్ప ఎప్పుడూ బొమ్మలు వేస్తూనే ఉంటాను. మిగతా సంగీతంతో పాటు మెహదీ హసన్ సంగీతం ఎక్కువగా వినడం అలవాటు. ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాయి అవి. ఒకసారి కీర్తిశేషులు ఓలేటి వెంకటేశ్వర్లు గారు, వారికి ఛోటా గులాం అలీ ఖాన్ అని బిరుదు, మా ఇంటికి వచ్చి మెహదీ గజల్స్ పెట్టమన్నారు. గంటసేపు మాట పలుకు లేదు, కళ్ళు మూసుకొని వింటూ ఉన్నారు. ఒక గజల్ వింటూ, ఇది ఏ రాగం అండి అని అడిగాను. ఆయన కళ్ళు తెరిచి, వానికి రాగం ఏమిటి, వాడు పాడుతూ ఉంటే రాగం వెనక చక్కగా వస్తుంది అని మళ్ళీ కళ్ళు మూసుకొని వినడం మొదలెట్టారు. రాగం గురించి తమాషా చెప్పాలంటే మెహదీ ఫేమస్ గజల్ ఒకటి, అప్కే హమ్ బిచ్చడే, చరిత్ర చెప్పాలి. దాని రాగం ఆయనకే తెలియదుట. ఒకనాడు రేడియో స్టేషన్లో భూపాలి రాగం పాడి టాక్సీలో హోటల్కి వచ్చారు. భోజనం మరో గంట ఆలస్యం అని విని సుర్ మండల్ తీసి మీటారు. భూపాలి శృతే చేసింది మాత్రం, బట్ పలకడం అది మరోలా పలికింది. కారు కుదుపు వల్లనేమో ఆయన మాటల్లో తీవ్రసే కోమల్ హోగయా దైవత్, దానికి జఫర్ గజల్ అప్కే హమ్ బిచ్చడే జోడించి ఆలపిస్తే భావం అద్భుతంగా కుదిరిందిట. రాత్రంతా అదే పాడుతూ కూర్చున్నారట. మద్రాసు వచ్చిన శ్రీ రామచంద్ర గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు, ఆయన మొదటిసారి ఆ గజల్ విని మతిపోయి లూప్లాగా అదే మళ్ళీ మళ్ళీ వేసి వింటూ ఉండిపోయారట. ఇంట్లో వాళ్ళు నిజంగా మతిపోయిందనుకుని ఆసుపత్రిలో చేర్పించారట. స్నేహం సినిమాలో మామ పల్లె మేలుకుంది, రేపల్లె మేలుకుంది, వెలుగు మేలుకుంది, మీగడ పెరుగు మేలుకుంది అనే సినారే రచన ఎస్పి బాలు పాట ఈ ఛాయలోనే ట్యూన్ చేశారు. ముఖ్యంగా పాట ముందొచ్చే ఆలాపన, అలాగే స్నేహంలోనే పోనీరా పోనీరా అనే ఆరుద్ర రచన ఎస్పి బాలు గానం మెహదీ గారి రోషన్ అనే పడ్దీప్ గజల్ ఛాయలో చేశారట. నవ్వు వచ్చిందంటే కిలకిల పాట ఆరుద్ర గారి రచన బాలుగారు పాడారు. చెల్ చెల్రే అనే మెహదీ పాట ఛాయ. బాత్ కరణి అనే జఫర్ అలీ పహడి గజల్ ముత్యాల ముగ్గులో ఏదో ఏదో అన్నది పాట ఛాయలో ఉంటుంది. మళ్ళీ రాధా కళ్యాణంలో మెహదీ గారి గుంచయ్య అనే పాట ఛాయలో సినారే బాలుగారి కాంబినేషన్లో వచ్చిన కలనైన పాట. అలాగే ప్రొడ్యూసర్ అయితే వద్దు మొర్రో క్లాసికల్ అని నెత్తి కొట్టుకుంటున్నా కూడాను పెట్టించేశాను. స్నేహంకి సంగీతం సమకూర్చిన మామ అంటే కేవి మహాదేవన్. తన గురించి కానీ తన సంగీతం గురించి కానీ ఎప్పుడు ఏమి మాట్లాడేవారు కారు. ఈ రాగం ఏంటి మామ అని అడిగితే నాకేం తెలియదు, నాకు వచ్చిందే ఆరు రాగాలు అనేవారు. అంత మోడెస్ట్. స్నేహం ఒక్కదాని గురించే దీనిలో పాటలు బాగున్నాయి కదూ బాపు అనేవారు. ఇంకో తమాషా చెప్తాను. సమ్మర్ ఆఫ్ 47 అనే హాలీవుడ్ సినిమా థీమ్ మ్యూజిక్ నాకు మహా ఇష్టం. పెళ్లి పుస్తకం సినిమాకి క్లైమాక్స్ మ్యూజిక్గా బాగుంటుందని మామకి వినిపించాను. ఆయన శ్రీ పుహళేందు గారికి వినిపించమన్నారు. ఆయన నవ్వి సరే అలా కానీ అన్నారు. నాకు ఈ మ్యూజిక్ వినగా వినగా ఇంకా ఇంకా బాగుంటుంది, ఎంచేత అంటారు అన్న. పుహళేందు గారు, అవి మన సారమతి రాగం ఛాయలు, అందుకే మీకు హత్తుకొని ఉంటుంది అన్నారు. మోక్షము గలదా భువిలో అన్న త్యాగరాజ కృతి సారమతి. ఈ సందర్భంలోనే ఆర్కెస్ట్రేషన్ గురించి ఇంకో సంగతి చెప్తాను. వంశవృక్షం సినిమాలో సోమయాజుల్ గారు వచ్చి ఛాందస సాంప్రదాయకుడు. యంగ్ విడో అయిన కోడలు మారు పెళ్లి చేసుకుంటుంది. అందులోనూ కోడలు ఒక పెళ్ళాడి తల్లి. మావగారికేమో ఇష్టం లేదు. కోడలు ఓ రోజు పట్నం నుంచి మావగారి గ్రామం వస్తుంది కన్నబిడ్డను తీసుకుని వెళ్ళడానికి. ఆ రోజే తన మొదటి భర్త తద్దినం చేస్తూ ఉంటారు. ఇంటిల్లి బాధ ఏమని అసహించుకుంటారు కానీ మావగారు ఆదరిస్తారు. తనకి తన పసిబిడ్డ కావాలని అడుగుతుంది. ఆయన, చూడమ్మా నాకు ఆ మనవడు తప్ప వారసుడు లేడు, ఇహ పుట్టారు, నా ఇంటి పేరు నిలబెట్టేది వీడొక్కడే. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కనుక నీ ఇంటి పేరు వేరైంది. నువ్వు ఈ బిడ్డను తీసుకెళ్ళిపోతే నీ కొత్త ఇంటి పేరే వస్తుంది వాడికి, నా వంశం అంతరించిపోతుంది. కానీ తల్లిగా నిన్ను గౌరవించి డెసిషన్ నీకే వదులుతున్నాను. పైన బిడ్డ పడుకుని ఉన్నాడు, నీ ఇష్టమైతే తీసుకెళ్ళు అని పైకి పంపుతారు. పసిబిడ్డ నిద్రపోతూ ఉంటాడు, పక్కనే వచ్చి పడుకుంటుంది. దుఃఖం పొంగుకొస్తుంది. మామగారు విశాల హృదయం గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది. చివరికి బిడ్డను తీసుకోకుండా వెళ్ళిపోతుంది. ఈ మొత్తం సీన్లో డైలాగులు లేవు. రచన రమణ గారు, ఓన్లీ విజువల్స్, దీనికి మ్యూజిక్ ప్రాణం. నేను మిడ్ నైట్ ఎక్స్ప్రెస్ అనే సినిమా థీమ్ మ్యూజిక్ సరిగ్గా అతుకుతుంది అనుకున్నా. మామకి వినిపించాను. ఆయన నవ్వేసి, సరే బాబు కానీ ఈ ఆర్కెస్ట్రేషన్ మనం చేయించలేం, ఒరిజినలే అతికించాయి అన్నారు. ప్రయత్నిద్దాము ఏం పోయింది అని అన్నాను, కానీ ఎంత ట్రై చేసినా కుదరలేదు, అందుకే ఒరిజినల్ అలాగే ఉంచేశాం అని రాసుకున్నారు. ఎప్పుడైనా సరే ఒకదాని నుంచి స్ఫూర్తి పొందితే పొందినట్టుగా, ఒకవేళ అదే నచ్చితే అలాగే పెట్టేసినట్టుగా ఒప్పుకోవడం వాళ్ళకి చేతనైనట్టు నిజంగా మనకు కాదు కదా. ఇది ఆయన రాయలేదు, నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక సీన్ కానీ ఒక మ్యూజిక్ కానీ నచ్చితే అర్జెంటుగా దాన్ని అక్కడి నుంచి లేపేస్తారు తప్ప కనీసం వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇవ్వరు. కానీ ఈయన చూసారంత చక్కగా చెప్పారు. ఇలా క్రియేటివిటీ పీక్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయన. అసలు ఈయన స్టోరీ బోర్డు విషయం గురించి కూడా బోలెడన్ని కథనాలు ఉన్నాయి తెలుసా. ఆయన రాసిన వ్యాసం హాసంలో మొత్తం పూర్తి దొరుకుతుంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆర్టికల్ చెప్పాలంటే చాలా కష్టం, చాలా చాలా వారాలు పాట అది వచ్చింది. బట్ ఆయనకు సంగీతం మీద ఉన్న మక్కువ గురించి చెప్పడానికి ఇది ఉపయుక్తం అవుతుందని చెప్పి కొద్దిగా నేను చెప్పాను. ఆయన స్టోరీ బోర్డు గురించి అసలు ఎంత చక్కగా రాశారో సుధామ గారు. అలవోక గీచిన గీతలు మురువులు చిత్రలక్ష్మి తలమానికముల్ పలుకులు కులుకులు కవిత లలితములై చెలగు బాపు రమణీయమ్ముల్ అని లక్ష్మణ యతీంద్రులు రాశారు. బాపు ముందు చిత్రకారుడు, ఆ తర్వాతనే చలన చిత్రకారుడు. 51 సినిమాలకి దర్శకత్వం వహించి, దర్శకుడు అంటే కేవలం నటీనటుల నుంచి యాక్షన్ రాబట్టడం, కెమెరామెన్కి తనకు కావాల్సిన ఎఫెక్టులు చెప్పి రాబట్టుకోవడం మాత్రమే కాదు, సినిమాకి దాని చిత్రీకరణకి సంబంధించిన అన్ని శాఖల మీద పట్టుండాలి. అలా చూసుకుంటే బాపు నిజంగా ఒక విలక్షణ దర్శకుడు అనే చెప్పొచ్చు. పత్రికల్లో వచ్చే రచయితల కథలే కాదు, సినిమా కథకి కూడా తన బొమ్మలతో మెప్పించడమే ఆయన ప్రజ్ఞ. బాపు బొమ్మ అంటే అందమైన అమ్మాయికి పర్యాయంగా స్థిరపడింది. కానీ ఏ పాత్ర అయినా, ఏ స్థలము, ఏ వాతావరణమైనా బాపు చేతి గీతల్లో దృశ్యమానమే నిజంగా చూపరులను ఆశ్చర్యానందాలతో చిత్తరుళం చేస్తుంది. సీరియల్ నవలలు కొన్ని సినిమాలుగా వచ్చాయంటే వారపత్రికలో వారం వారం వాటికి సంతరించబడిన బాపు బొమ్మలు కలిగించిన ప్రేరణ కూడా ఒక మూలాధారణని అనక తప్పదు. ఒక పాత్రని తన బొమ్మలతో సజీవం చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం చిత్రకారుడిగా ఆయనకు అబ్బిన విద్య కాబట్టే బాపు హీరోయిన్లే కాదు, ముత్యాల ముగ్గులో క్షణకాలం కనిపించే మాడా వేసిన చిన్న పాత్రల్లాంటివి కూడా మరపురాని శాశ్వతాన్ని సంతరించుకుంటున్నాయి. దర్శకుడిగా బాపు రమణ రాసిన స్క్రిప్ట్ను రాసుకుంటూ స్టోరీ బోర్డు రూపొందించుకునేవారు. సత్యజిత్ రేలాగా తెలుగులో తన బొమ్మలతో స్టోరీ బోర్డు తయారు చేసుకునే ఏకైక దర్శకుడు బాపు మాత్రమే. హై స్కూల్ చదివే రోజుల్లో అంటే 43-44 బాల అనే పిల్లల పత్రికలో బాలన్నయ్య న్యాయపతి రాఘవరావు గారి ప్రోత్సాహంతో మొదలైంది బాపు రేఖా రచన. బాపు నాన్నగారు కూడా బొమ్మలు పెయింటింగ్స్ వేసేవారట, ఆయనకు అది హాబీ. వాటి వల్ల ఒరిగేదేమీ ఉండదని తనలానే బాపుని లా చదివించారు. కానీ బాపుకి లా హాబీలా అయింది, కానీ చిత్రము చలనచిత్రము సర్వస్వం అయ్యాయి. రమణ బాపు కలిసి ముందు నుండి బోలెడు సినిమాలు చూసేవాళ్ళు, చూసిన వాటి గురించి మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడు ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండానే సాక్ష్య చిత్రంతో నేరుగా దర్శకుడయ్యారు బాపు. 1950 ఆనందవాలి ఆంధ్రపత్రికల్లో కథలకి బొమ్మలేయటం మొదలుపెట్టినది బాపు. ఆయన నిజంగా కెమెరా కన్ననే చెప్పొచ్చు. ఎస్ఎన్ చాముక్కూర్, గోపులు వంటి వారి బొమ్మల్ని పరిశీలిస్తూ ఎదిగిన బాపు అడ్వర్టైజింగ్ శాఖలో పనిచేశారు. జే వాల్టర్ థామ్సన్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్గా 7 ఉండి ఆ తర్వాత ఫ్రీలాన్సర్ అయ్యారు. ఆంధ్రపత్రిక వారి అమృతాంజనం పబ్లిసిటీ, కేసీపీ సంస్థ వారి స్వీట్స్ ప్రకటనలు ఆ రోజుల్లో బాపు చేసిన విషయం కొందరికి తెలియకపోవచ్చు. 1956-66 మధ్యకాలంలో ఇండియాలో సదర్న్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్కి ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున ముఖ్య సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్ ఐజన్ బగ్ పరిచయం బాపుని సాహిత్య ప్రియుడిగా, పుస్తక ప్రియుడిగా మార్చింది. మంచి ఫోటోగ్రాఫర్ కూడా బాపు, చాలామందికి తెలియకపోవచ్చు. ఐజన్బర్గ్తో దేశమంతా తిరిగి ఆ రోజుల్లో వేలాది ఫోటోలు తీశారు. ఆయనది కెమెరా కన్ను కావడం అప్పుడే అందరికీ కాస్త కూస్త తెలిసింది. ఇక ఆ ప్రజ్ఞాని బొమ్మల్లోకి దింపడం బాపుకి చేతనైందని చెప్పాలి. లాంగ్ షాట్స్, మిడ్ షాట్స్, క్లోజప్ షాట్స్, జూమ్ ఇన్స్, జూమ్ అవుట్స్, క్రేన్ షాట్స్, ట్రాలీ షాట్స్, వీటన్నిటినీ తాను కథలకి సీరియల్ నవలలకి బొమ్మలు వేయటంలో ఎంతో అద్భుతంగా చిత్రించి చూపించారు. అందుకే చిత్రకారుడిగా అంతలా రాణించారు. ఏదైనా బొమ్మ వేస్తే ఏమాత్రం వీలున్నా ఏదో మూల పుస్తకాల దొంతర బొమ్మలు చూపించారు. అలా చూపించమని చెప్పేవారు ఎవరన్నా వేస్తే ఎక్కడో అక్కడో పుస్తకం ఉండాలి అని ఐజెన్బర్గ్ చెప్పిన మాటలు బాపు తన బొమ్మల్లో చలన చిత్రాల్లో ఎక్కడో అక్కడ ఖచ్చితంగా పాటించి చూపించారు. ఆయన స్టోరీ బోర్డు ఆయన చేసుకునే హోంవర్క్ మాత్రమే కాదు, అది కెమెరామెన్కి నటీనటులకు కూడా చాలా ఉపయోగపడేది. షూటింగ్ గ్యాప్లో ఆయన స్టోరీ బోర్డ్ చూస్తూ ఎన్నో నేర్చుకుని ఆయన ప్రేరణతో దర్శకురాలనే గిన్నీస్ బుక్ ఎక్కానని సాక్షి బాపురమణల తొలి చిత్రంలో హీరోయిన్గా నటించి మహిళా దర్శకురాలుగా మారిన విజయ నిర్మల స్వయంగా చెప్పారు. వాణిశ్రీ లాంటి పేరొందిన హీరోయిన్ కూడా బాపు స్టోరీ బోర్డ్ నుంచి ఆ బొమ్మలతో వాటి హావభావాలతో భంగిమలతో తన నటనకు మెరుకులు దిద్దుకున్నారని చెప్పారు. సాక్షి నుంచి చివరిగా తీసిన శ్రీరామరాజ్యం వరకు బాపు స్టోరీ బోర్డులన్నీ భావి దర్శకులకి నటీనటులకి కెమెరామెన్స్కి అందరికీ ఒక అధ్యయన గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఎటొచ్చే భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఒక చిత్ర నిర్మాణం గురించి రచయిత దర్శకుడు చేసిన హోంవర్క్ విశ్వరూపాన్ని నిర్మాణ కార్యక్రమాల్ని సమగ్రంగా ప్రతిబింబించిన విశిష్ట గ్రంథరాజం శ్రీరామరాజ్యం ఒక్కటే. రచన సాయి వాహిని బుక్ ట్రస్టు 101వ ప్రచురణగా దాన్ని వెలువరించారు. నిజానికి సాక్షి, సీతాకళ్యాణం, బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు, అందాల రాముడు, రాధాకళ్యాణం, రాజాదిరాజు, బంగారు పిచ్చుక, బాలరాజు కథ ఇలా బాపు సినిమాల స్టోరీ బోర్డులు అన్నీ గ్రంథాలుగా వెలువడుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. స్పెషల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ లాంటి మాటలు వినడమే కానీ వాటిని రూపొందించడానికి డైరెక్టర్ కృషి గురించి తెలియజెప్పే వివరాలు బాపు గారి స్టోరీ బోర్డ్ చూస్తే తెలుస్తుంది. ఆయన చేతి రాతలో సినిమాలోని పాటల సాహిత్యం కూడా శ్రీరామరాజ్యం స్టోరీ బోర్డులో అచ్చులో అచ్చంగా అందించారు. బాపు స్టోరీ బోర్డులు ఆయన దృశ్య సాహిత్య వైశిష్ట్యానికి దర్పణాలని చెప్పొచ్చు. సీతాకళ్యాణం, సంపూర్ణ రామాయణం లాంటి చిత్రాల సినారియోలు చలనచిత్ర పరిశ్రమకే పాఠ్యగ్రంథాలు అని విదేశీయులు కూడా కొనియాడారు. ఇక బాపు తెలుగువారి ఏకైక రేఖా సాహిత్యవేత్త నిరూపించేవైన బొమ్మలే కాదు, చలనచిత్ర దర్శకుడుగా ఆయన రూపొందించుకున్న స్టోరీ బోర్డులు కూడా. సీతాకళ్యాణం లండన్ ఫీఫా ఇన్స్టిట్యూట్ వాళ్ళు టెక్స్ట్ బుక్గా పెట్టి వాళ్ళ లైబ్రరీలో ఒక ప్రింట్ను భద్రం చేసుకున్నారంటే ఆలోచించండి ఎంత బాగుంటుందో. స్టోరీ బోర్డ్ ప్రతి పేజీలో ప్రొడ్యూసరు, టైటిల్, సీన్ నంబరు, క్యారెక్టర్స్, లోకేల్, అది పగలా రాత్రా, ఇండోర్ అవుట్డోరా, సీన్లో స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటి, పిఎస్ అంటూ ప్రీవియస్ సీను, ఎన్ఎస్ అంటూ నెక్స్ట్ సీన్ కూడా నోట్ చేసుకుంటూ, ఎక్కడెక్కడ గ్రాఫిక్స్తో చెక్ చేసుకోవాలో కూడా నమోదు చేసుకుంటూ, ఒక మెటిక్యులస్ ప్లానింగ్ తోటి షూటింగ్కి వెళ్ళే గొప్ప హోంవర్క్ చేసుకున్న దర్శకుడు బాపు. నిజంగా బాపు కెమెరా కన్ను గొప్పది. ముత్యాల ముగ్గు చిత్రం ద్వారా ఇషాన్ ఆర్యాని కెమెరామెన్గా మొట్టమొదటి తెలుగు వాళ్ళకి పరిచయం చేసింది ఆయనే. ఆ చిత్రానికి బెస్ట్ ఫోటోగ్రఫీకే నేషనల్ అవార్డు వచ్చింది. టైటిల్ సాంగ్ కూడా బాపు సినిమాల్లో ఒక విశిష్టమైన సంగతి. సినిమాకి అవసరమైన మూడ్ని, చక్కటి లీడ్ని ఎలా ఇవ్వాలో స్టోరీ బోర్డులో బాపు రూపొందించుకునేవారు. ఎగరేసిన గాలిపటాలు, స్నేహం సినిమా, పలుకే బంగారమాయరా, అందాల రాముడు, శ్రీరామ జయరామ, ముత్యాల ముగ్గు, శ్రీరస్తు శుభమస్తు, పెళ్లి పుస్తకం, జగదానంద కారక, శ్రీరామరాజ్యం, ఇలాంటివన్నీ బాపు టైటిల్స్ దగ్గరే ఆకట్టుకునేస్తాడు అనడానికి దాఖలాలు. స్టోరీ బోర్డులో తను హీరో హీరోయిన్లను ఎలా చూపించాలనుకుని బొమ్మలు గీసుకుంటాడో అచ్చంగా అలాగే వాటికి ఆయా నటీనటులతో జీవం పోసి చూపే దక్షత ఆయనకుంది. వాళ్ళ శరీరాకృతులే కాదు, వాళ్ళ ఆహార్యము, తీరుతెన్నులు కూడా బొమ్మల్లో ఎలా గీసుకుంటాడో అలాగే దృశ్యంలో చలనచిత్రంగా జీవం పోస్తారు ఆయన. స్టోరీ బోర్డు పేజీల్లో ఉన్న కొన్ని బొమ్మలు చూస్తే అదేంటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయన చిత్రించిన నవరసాలు, వివిధ నాట్య రీతులు, వర్ణ చిత్రాలని ఆంధ్రదేశంలో పలు కళావేదికల మీద ఆడిటోరియాల్లో నూతన్ ప్రసాద్ గారు ప్రదర్శింపచేయడానికి ఎంతో కృషి చేశారు. తనే ఒకసారి అన్నట్టు బాపుగారు ఎంతో అద్భుతంగా చిత్రిస్తారు కానీ బొమ్మ చాలా బాగా వేశారని ఎప్పుడూ అనలా, బొమ్మ బాగా కుదిరింది అనేవారు. స్టోరీ బోర్డ్తో తప్ప ఇంకా దేంతో ఆయన పెద్దంత హోంవర్క్ చేయరు. సో స్టోరీ బోర్డ్తో అంత గొప్ప హోంవర్క్ చేసిన ఆయన తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా, హిట్ అయినా, ఏవైనా సరే ఆ జయాపజయాల మీద తానే బొమ్మలు వేసుకున్నారు కానీ విజయాలకు ఎప్పుడు వెర్రవేగల, ఓటమికి కృంగిపోల. ఇంతకుముందు మీరు ట్రాజెడీలు ఏవి తీసినట్టు లేదు అన్నారు ఒకసారి ఏదో మాట విషయంలో వంశవృక్షం సినిమా రిలీజ్ అయినప్పుడు. అఫ్కోర్స్ తీసాక చాలా చిత్రాలు ట్రాజెడీలే అయ్యాయి అన్నారట బాపు చిరునవ్వుతో. ఆయన కృషి, ఆయన మార్గం గొప్పవి. 51 సినిమాల స్టోరీ బోర్డులు గ్రంథస్థం అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది. చలనచిత్ర రంగంలో సత్యజిత్ రే, తర్వాత సినిమా చిత్రీకరణ కోసం సమగ్ర వివరాలతో సచిత్రంగా స్టోరీ బోర్డ్ని స్వహస్తాలతో తయారు చేసుకున్నది ఒకే ఒక్క బాపు. ఆ స్టోరీ బోర్డులన్నీ ఎవరైనా పూనుకొని అందరికీ అందుబాటులోకి తేగలిగితే భావి దర్శకులకే కాదు చిత్రరంగంలో ఎంతమందికి ఉపయుక్తమవుతాయి. బాపుని అభిమానించే తెలుగువారు ఎందరో ఉన్నారు, అందరికీ అవి సంధాయకాలు అవుతాయి. రమణ రాతకారుడైతే బాపు గీతకారుడు. గీతాసారం జగదానంద కరకం, ఎప్పటికీ రక్తి కట్టే భక్తి ముక్తిదాయకం. చివరిగా ఆరుద్ర గారు అన్నట్టు, కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె నూయల నూపు ఓ కూనలమ్మ అనే చిన్న కవితతో తరతరాలకి బాపు బొమ్మల సొగసు చూడతరమా అని చెబుతూ ఆయన్ని స్మరించుకుంటూ బాపుగారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకున్న ఇది ఎంతో ప్రత్యేకమని తెలియజేస్తూ ఇవాళ చిత్రం భళారవి చిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.